తపశక్తి కుళ్ళబొడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనలాంటి వాళ్ళ తపశక్తి ముందు దుర్మార్గులు చేరలేరు. ఈ శరీరంలోకి కొన్ని దోషాలు చేరలేవు. నీ శరీరంలో నీ తపశక్తి వల్ల సగం కురిసించిపోతే మిగతా సగం ఏమిటో తెలుసా? కర్కోటకుడు కాటేశాడు నిన్ను. ఆ విషం నీ శరీరంలో ఉండడం వల్ల, నీ శరీరంలో నేనుండడం వల్ల, ఆ విషం అంతా ఇంతకాలం నేను అనుభవించి అలా భగ భగ కాలిపోయాను నాయన, సగం చచ్చాను, ఇంకెందుకు నన్ను చంపడం? క్షమించి, ఇంకెప్పుడు నిన్ను పట్టుకోను, నీకు ఇక మీదట అన్ని సుఖాలే అన్నట్టు. అంటే ఇంతవరకు కర్కోటకుడి విషం వల్ల నిజానికి ఈ నలుడు కాలి బూడిదవ్వాలి. కానీ కాలి ఎందుకు బూడిదవ్వలేదంటే లోపల ఉన్న కలిపురుషుణ్ణి కొట్టింది ఆ విషం. వాడు తెచ్చాట్ లోపల. అప్పుడప్పుడు కలిపురుషుడు అలా ఉపకారం చేస్తాడు మనకు తెలియకుండానే. అప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కలిపురుషుడు, రాజా, నేను నిన్ను విడిచిపెట్టి నీకు శుభాన్ని ఇస్తున్నాను. ఇదిగో ఈ రోజు నుంచి ఈ శ్లోకం చదివిన వాళ్ళకి కలిభయం విషభయం ఉండవు అన్నాడు. ఏమిటా శ్లోకం చెప్పనండి. కర్కోటకస్య నాగస్య, చెప్పండి. కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. అదనమాట. ఈ శ్లోకం చదివితే ఇక మన కలినాశనం, మన శరీరంలోకి కలి చేరడు, మనకేం శని దోషాలు ఉండవు, మనకేం బాధలు ఉండవు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పండి. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. ఇదనమాట. నాగజాతి వాడైన కర్కోటకుని పేరు, తర్వాత రెండోది దమయంత్య దమయంతీదేవి యొక్క కీర్తనము, నలస్యచ నలచక్రవర్తి యొక్క పొగడ్త ప్రశంస అనమాట. రాజర్షి అయిన ఋతుపర్ణుణ్ణి వీళ్ళని గనక ఎవరైనా కీర్తిస్తే, కీర్తనం అంటే వాళ్ళని పొగిడితే, అటువంటి వాళ్ళని ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా తలుచుకుంటే కలిన ఆశనం, ఆ క్షణమే కలి నశిస్తుంది. కలియుగంలో బ్రతికే వారికి ఇది ఒక గొప్ప వరం. పడుకునేటప్పుడు, పొద్దున్న లేచినప్పుడు ఈ శ్లోకం చక్కగా చదువుకోవాలి. మన కలి దోషాలు, మన పాపాలు తొలగిపోతాయన్నమాట. అంత అద్భుతం అని కర్కోటకుడు వరం ఇచ్చి అదృశ్యం అయిపోయాడు. ఇంకేముంది, మళ్ళీ దమయంతి అతనికి భార్య అయింది. అప్పుడు ఋతుపర్ణుడు ఏమన్నాడు తెలుసా? అమ్మా దమయంతి, నేను నీ స్వయంవరానికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుందామన్నా, నువ్వు సోదరీ సమానురాలు, నీకు మళ్ళీ పెళ్లి, నువ్వెంత పరమపతి వ్రతం, నేను ఎరుగుదును, అసలు ఈ చమత్కారం ఏమిటో చూద్దామని వచ్చాను ఇక్కడికి అన్నాడు. అని వచ్చి కట్నం ఇచ్చాడు. నలుడు ఇంతకాలం తన దగ్గర వంట చేసినందుకు ఆశ్చర్యపోయి, మహానుభావ, ఎంతటి వాడి చేత నేను వంట చేయించుకున్నానా, అయ్యయ్యో పద్మాకర్ గారు కాసిన మంత్రిని తెచ్చిపెట్టండి అందులో ఒక ఆవిడ రైళ్ళు. అలాగా నల చక్రవర్తి చేతే వంట చేయించుకోగలేదు, పద్మాకర్ గారి చేత మంచినీళ్ళు తెప్పించుకోవడంలో ఇంకో పనులు చేయించుకోవడం ఆశ్చర్యం ఉంది. కలి ప్రభావం అని నాకు ఈ బుర్ర దుక్మాలను బుర్ర, ఈ జుట్టు కనబడక మధ్య మధ్యలో సరదా కోసేలా అనుకున్నప్పుడు అలా జుట్టుంది అనుకోవడం, జుట్టు ఉంటలా ఇది ఎప్పటికొస్తో గాని నవ్వగడపాడ, మంచి విజ్ఞానం కొనిపెట్టారు కదా ఇంతమంది భక్తులు ఉన్నారు, వినేసిపోవడమే కానీ. సరే మొత్తం మీద ఏది ఏమైనా ఋతుపర్ణుడు ఆమెను గౌరవించాడు, ఆమెని సత్కరించాడు. ఆ తర్వాత పెళ్లి వేడుకలు మళ్ళీ హాయిగా సాగాయి. అప్పుడు మళ్ళీ మహారాజు నలుడు రథమెక్కాడు, ఆయుధాలు ధరించాడు, నిండు సభలోకి వెళ్ళాడు. ఇదిగో పుష్కరుడు ఉన్నాడు కదా, వాళ్ళ దాయాది, వాళ్ళ బాబాయ్ కొడుకు, జోదంలో లాగేసుకున్నాడు రాజ్యం. వాడు సభలో ఉండగా వెళ్ళి, ఒరే నువ్వు మొత్తం సైన్యంతో కలిసి నా ఒక్కడితో యుద్ధం చేసి నన్ను జయించినా ఈ రాజ్యం పుచ్చుకో, లేదా మళ్ళీ జోదం ఆడదాం, జోదంలో ఓడిపోతే, ఎవరు ఓడిపోతే వాళ్ళకి మళ్ళీ రాజ్యం, నేను అడవికి పోతా, అయితే యుద్ధమైనా చెయ్యి, నాకేం రాజ్యం అక్కర్, నాకు సైన్యం అక్కర్లా, ఇదిగో ఈ కత్తి, ఈ రథం, ఈ విల్లు చాలు, నేను ఒక్కడిని, నువ్వు మొత్తం ఈ రాజ్యంలో ఉన్న సైన్యంతో ఒకవైపు నిలబడి యుద్ధమైనా చెయ్యి, అయితే యుద్ధమైనా చెయ్యి, లేదా జోదం ఆడన్నట్టు. నలచక్రవర్తి ఏకైక వీరుడు, అసహాయ సూర్యుడు, ఆయనతో 14 లోకాలు కలిసి యుద్ధానికి వచ్చినా ఓడిపోతాయి అది తెలుసు పుష్కరుడికి. అందుకని నీతో యుద్ధం చేసి నేను ఎక్కడ జయిస్తాను, రాజ్యం ఎక్కడ లాక్కుంటాను, ఆ పోటీ నా వల్ల కాదు, కానీ మళ్ళీ జోదం ఆడదాం, ఇదివరకు ఓడిపోయాడుగైనా మళ్ళీ ఓడిపోతాడని వడాశ. అందుకని జోదమే ఆడదాం అన్నట్ట. ఈసారి జోదంలో విజృంభించి నలుడు మొత్తం రాజ్యం అంతా లాగేశాడు. వాణ్ణి పిలిచి, ఒరేయ్ ఇది నీ గొప్పతనం అనుకుంటున్నావేమో, ఆనాడు కూడా తోదంలో నేనే నెగ్గేవాణ్ణి, కానీ కలి ప్రభావం వల్ల నా శరీరంలో కలిపురుషుడు ప్రవేశించడం వల్ల ఇలా కష్టాలు అనుభవించా, జోగంలో ఓడిపోయా, ఇంక నీ ఆ పాచిక నా దగ్గర పారదరా, నువ్వు దాయాదివి గనక చిన్నాన్న కొడుకువు గనక ఈసారికి క్షమించి విడిచిపెడుతున్నాను, ఇంకెప్పుడు వెకిలి పనులు చెయ్యకు అని విడిచిపెట్టి తిరిగి తన అఖండ రాజ్యాన్ని పుచ్చుకుని దమయంతితో పాటు హాయిగా పరిపాలించాడు. నరసుతుడు తొల్లి నలుడను ధరణీసుడు దూదమాడి తన విభవము పుష్కరు చేత నోటు వడ్డి ఒక్కరుడ కరం విడుమ వడడే కానన్న సీమన్. ఆ మహావీరుడు కూడా ఒక్కడు అడవిలో ఆనాడు కష్టాలు పొందాడు, పుష్కరుడి చేతిలో దూదంలో ఓడిపోయి అదే కాలం కలిసి వస్తే మళ్ళీ విజృంభించాడు. ఇంతటికీ మూలకారకుడు అయినటువంటి కలిపురుషుణ్ణి కూడా భంజించగలిగిన శక్తి కలిగిన కర్కోటకుడు ఉన్నాడే, ఈ కర్కోటకుడు మహాబలుడు. ఈ కర్కోటకుడి చరిత్ర ప్రజాపాల విన్నావు కదా. ఆ తర్వాత మరొక సర్పం ఉన్నది, పద్మం, వాడి పేరు పద్ముడు. అన్యం సరీసృపం మహాపద్మం, మరో పావుగడు మహాపద్ముడు వాడు. ఆ తర్వాత శంఖుడు, ఎవరి చేతిలో ఎప్పుడు పరాజయం లేని కులికుడు అనేవాడు ఒకడున్నాడు. వీళ్ళంతా వైకుంఠ బాళ్ళిలో కనపడుతుంటారు చూడండి, కర్కోటకుడు, అరుకాషుడు మొదలైన మంచి మంచి సర్పాలు, వేరాది వీరులైన సర్పాలు. వీళ్ళంతా కశ్యప ప్రజాపతి సంతానంలో అరితేరినటువంటి సూరులట. ఒక్కొక్కడు కనుక విషం కక్కాడో భగ్గుమంటూ అగ్నిజ్వాలలు వచ్చి 14 లోకాలు కాలి బూడిదైపోతాయట. అంతటి విషాగ్ని కలిగినటువంటి సర్పాలు వీళ్ళంతా. ఏ తేషాంతు ప్రసూత్యాతు ఇదమాపూరితం జగత్ కుటిలా హీన కర్మాణః తీక్ష్ణాస్యాత్తో విషోల్బణాక దృష్ట్వా సందస్య మనుజాన్ కుర్యుర్భస్మక్షణాధ్రువం. అసలే వీళ్ళంతా పరమపాపాత్ములు, అరుకాషుడు, తక్షకుడు, కర్కోటకుడు, శంఖుడు, మహాశంఖుడు, పద్ముడు, మహాపద్ముడు మొదలైన భయంకర సర్పాలు. ఈ సర్పాలకు మళ్ళీ పెళ్ళాలు, ఈ పెళ్ళాలకు మళ్ళీ పిల్లలు, వాళ్ళకి పిల్లలు. ఇలాగ భూమండలం, ఆకాశ మండలం, ఇటు పాతాళం, సమస్త లోకాలు, మొత్తం భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలన్నీ పాముల వైవైపోయాయి. ఏదో సేమియాలో ఉప్మాలు, సేమియా ఉప్మా చూసారా, ఆ సేమియాలు ఇలా దగ్గర దగ్గర అతుక్కుపోయినట్టుగా, ఎక్కడ చూసినా పావుగళ్ళే ఇలా సేమియాలు అతుక్కుపోయినట్టుగా. ఈ పాములు పని తిన్నగా ఉంటే పర్వాలేదు, కనిపించిన వాళ్ళల్లా విషంతో కాల్చేయడం, విషోల్బణములు అన్నారు వీటిని, అంటే విషముతో తీవ్రమైనవి, కనిపిస్తే కాటేసేయటం. ఏదో ప్రసన్న కనపడినా కాటేసేయటమే, ఇంకో నాగలక్ష్మి కనపడినా కాటేసేయటమే, తీగలక్ష్మి కనపడినా కాటేసేయటమే, పద్మాకర్ గారు కనపడినా కాటేయడం, మింగేయడం, ఆమ్మని మింగేయడం, సాయంకాలం పూట మిరపకాయ బజ్జీలు తిన్నట్టు తినేయడం మొదలు పెట్టారట ప్రజల్ని. పైగా ఇంకొకటి, సందస్య మనుజాన్ కుర్యుర్భస్మ క్షణాత్, క్షణాత్ ఒక క్షణకాలములో చూసి చూడగానే మనుషుల్ని సందస్య కాటేసి భస్మ కుర్యుహు భస్మం చేసేయడం మొదలుపెట్టే, అంటే నిమిషాల్లో కాల్చి ఊడిచ్చేసేస్తున్నాయి. పావు కాటేస్తే చావడం ఒక ఎత్తు, ఈ పావులు భయంకర సర్పాలు అవడం వల్ల, విష సర్పాలు అవ్వడం వల్ల అతులితమైన ఆ విష అగ్ని జ్వాలలతో ఆ క్షణమే కాలి బూడిదైపోతున్నారు జనాలు. దాంతో ప్రజానీకం ఒణిగిపోయింది, జాగ్రత్తగా దాక్కోవడం మొదలెట్టారండి ఇళ్లలో. ఎవడికి వాడు జాగ్రత్తగా గదిలో తలుపులు వేసుకుని చీకటి పెడితే బయటికి రాకుండా పావులు కనపడుతూ ఉంటే దాక్కుంటూ ఉంటే అప్పుడు కూడా ఆగాయా ఈ పావులు, దిక్కుమాల పావులు, అయ్య వీటి దుంపలు తెగాని. ఎక్కడైనా మాట శబ్దం వినబడితే ఆ శబ్దాన్ని బట్టి పసిగట్టు వచ్చి వెళ్ళి కాటేయడం మొదలెట్టాడు. శబ్దగామి అంటే శబ్దము వినపడితే పసిగట్టి వెళ్ళిపోయేవి ఈ పావులు. పావులకు లక్షణం ఉంది, నడిస్తే ఆ శబ్దాన్ని బట్టి వచ్చేస్తాయి, చెవులకు వినబడకపోయినా. అందుకే వాటికి ఈక్షణ శ్రోత్రములు అని పేర్లు, అంటే కళ్ళే చెవులు వాటికి, కళ్ళతో వింటాయి విడిదుంపతేగ. అలాంటి ఆ భయంకర సర్పాలు మనుషుల దగ్గరికి శబ్దాన్ని బట్టి రావడం, అగర తొలగించింది అనుకోండి అమ్మాయి అక్కడ నడిచింది, వెంటనే శబ్దాన్ని బట్టి కాటేయటం, ఇలా అంటే కాటేయడం, ప్రదక్షిణలు చేస్తే కాటేయడం, ఇలా ఎడాబిడా శబ్దాన్ని బట్టి వచ్చి కాటేసి చంపేస్తున్నాయి. ఈ రకంగా పరమ ఘోరమైన వినాశనం సంభవించింది లోకంలో. ఇలా అయితే కొంతకాలానికి మానవులు ఉండే స్థితి లేకుండా పోయింది. ఇంకా ప్రజలంతా భయపడిపోయారు. పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్ముణ్ణి, పరమేశ్వరుణ్ణి, పురాణ బ్రహ్మని, మహానుభావుణ్ణి, పద్మ ముఖుణ్ణి, పద్మ గర్భుణ్ణి ఆయన దగ్గరికి వెళ్ళారట. ఇమమేవార్థముద్దిశ్య ప్రజాహ సర్వాహ మహీపతే ఊచుహు కమలజం విష్ణుం పురాణం బ్రహ్మ సంగీతం. సృష్టికర్త తామర పువ్వులో పుట్టాడు, ఆ తామర పువ్వులో నుంచే జగత్తును సృష్టిస్తున్నాడు, తామర పువ్వు ద్వారా యోగశక్తిని లోకానికి అందిస్తున్నాడు, అందుకే పద్మగర్భుడు అని పేరు ఆయనకి. అటువంటి పద్మగర్భుణ్ణి, పురాణ దైవాన్ని, బ్రహ్మదేవుడి దగ్గరని చేరారు వీళ్ళంతా. బ్రహ్మను చూచారు, నమస్కరించారు. బ్రహ్మదేవ పాహి పాహి అన్నారు. చాలా అందమైనది భీష్మ అనే సినిమాలో బ్రహ్మ స్తోత్రాన్ని ఎలా చెయ్యాలో అలా చేశాడు అందులో. అసలు నాకు నిజంగా పాత సినిమాలు అంటే అందుకే అంత ఇష్టం. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, శితకమలాసన సృష్టి కారణ, శితకమలాసన సృష్టి కారణ, సృష్టి కారణ మంగళ చరణ, సకల లోక సౌభాగ్య నిధాన, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత. బ్రహ్మదేవుడు ఆ శబ్దమే ఒక సౌందర్యప్రదమైన శబ్దం, జ్ఞానానికి నిధానం అది. అటువంటి బ్రహ్మదేవ అందరికీ శుభాన్ని ప్రసాదించేవాడికి నుదుటి రాతలు రాసేవాడివి. తెల్లతామర పువ్వు మీద కూర్చుని అనేకానేక బ్రహ్మాండాలలో ఉన్న ప్రజలందరినీ, రకరకాల జంతువుల్ని సృష్టిస్తున్న మహానుభావుడివి. వారి వారి సుకృత దుష్కృతములకు తగిన ఫలితములు నుదుట వ్రాసే మహానుభావుడివి. అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాం. ఏం పాదాలయ్యనివి, నీ పాదాలు పద్మాలు, నీ ముఖం పద్మం, నీ చేతులు పద్మాలు, నీ శరీరం అంతా పద్మస్వరూపం. తామరం అనకండి మళ్ళీ. అటువంటి నీకు నమస్కారం. దేవదేవేశ లోకానం ప్రసూతిం పరమేశ్వర, త్రాహినక తీక్ష్ణదంష్ట్రాణం భుజంగానాం మహాత్మనం. ఓ దేవదేవ ప్రభు, నువ్వే పరమేశ్వరుడివి, మా రక్షకుడివి, వరాలిచ్చేవాడివి నువ్వు. ఒక్కసారి భక్తితో ముక్కు మూసుకుని తపస్సు చేసిన వాడెవడైనా నిన్ను ఏ వరం అడిగితే ఆ వరం ప్రసాదిస్తావే, ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం ఎరగని మహానుభావుడివి. అందుకే అత్యంత భక్తి శ్రద్ధలతో వరం కోరుతున్నాం నిన్ను. మేము నీ సంతానం, మేమందరం నీ పిల్లలం, మమ్మల్ని కాపాడే బాధ్యత నీది కదా తండ్రి. నువ్వే పట్టించుకోకపోతే మమ్మల్ని కాపాడేవాడెవడు. కరుణాస్వరూపుడివే, ఇప్పుడు ఎందుకు కరుణ విడిచిపెట్టావు? పెద్ద పెద్ద కోరలతో, భయంకర విషంతో, భూలోకంతో పాటు సమస్త లోకాలు తిరుగుతున్న నాగజాతి వారు మమ్మల్ని కాటేసి చంపేస్తున్నారు. ఏమి నాగజాతి వారు, వారు వారు కాటు వేస్తే విరుగుడు లేకుండా పోయింది. భస్మం అయిపోతున్నారు కొందరు, ఆహారం అయిపోతున్నారు కొందరు వాటికి. వాళ్ళు నీ సంతానమే, మేము నీ సంతానమే, కానీ క్రూరులైన కొంతమంది తక్కిన వాళ్ళని చంపుతూ ఉంటే రక్షించవలసిన భారం నీది కాదా తండ్రి, మమ్మల్ని రక్షించు. భుజంగానాం, ఆ పాముల నుంచి మాం నన్ను రక్షించు, రక్షించు అని ఎవరికి వాళ్ళు అడిగారు. దేవా మరొక్క మాట, అహన్యహనియేవ పశ్యయురగాదృశ మనుష్య పశురూపం వా తత్సర్వం భస్మసాద్ భవేత్. దేవా నీ దగ్గర మొరపెడుతున్నాం, ఒకరోజు రెండు రోజులు కాదు, ప్రతి దినము మనుషుడు కాని, పశువు కాని, పక్షి కాని ఆ పాముల కంటబడితే చాలు, ఆమ్మను నోరు తెరిచి మింగేస్తున్నారు. మింగడానికి వీలు కాకపోతే కాటు వేసి బూడిద చేస్తున్నారు. బూడిదయ్యాక ఎముకలు కూడా మింగేస్తున్నారయ్యా వాళ్ళు. ఇలా అయితే కొంతకాలానికి ఈ సృష్టిలో ఒక్క మనిషి మిగులుతాడా, ఒక్క పిట్ట మిగులుతుందా, ఒక్క జంతువు మిగులుతుందా? నీవే పుట్టిస్తున్నావు, ఆ నాగులు నాశనం చేస్తున్నారు. నీ సృష్టిని పాడు చేస్తున్న నాగజాతిని శిక్షించి లేక అదుపులో పెట్టి మమ్మల్ని రక్షించు, తక్షణం ఈ పని చెయ్యి. మమ్మల్ని కాపాడమనగానే బ్రహ్మదేవుడు నవ్వాడు, నేను ఎరుగుదును. కుటిల బుద్ధితో సర్పజాతి వాళ్ళు తమకిచ్చిన విషం తమ రక్షణకని గ్రహించక పరప్రాణాలని పరిక్షీణాలు చేస్తున్నారని గ్రహించాను. నేను మీకు రక్షణ కలిగిస్తా, గ్యారంటీ కార్డు మీకు, సందేహం వద్దు, మీ మీ ఇళ్ళకెళ్ళండి. ప్రజలందరినీ పాడు చేస్తున్న దుర్మార్గుల్ని శిక్షించి ప్రజల్ని రక్షించకపోతే ఈ బ్రహ్మ పుట్టడం ఎందుకు అని చెప్పి మహానుభావుడు బ్రహ్మగారు ఆ క్షణమే వాళ్ళకి అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చాక ఆయన ఏం చేశాడు, రేపటి కథలో మళ్ళీ మనం ముచ్చటించుకుందాం. రేపు కూడా ఎలాగే యథా అవిద్య దేనికైనా ఒక స్థాయి దాటితే ఆ పాప ప్రభావాన్ని అనుభవించి తీరాలి అన్నారు. హింస, అధర్మం, అసత్యం ఈ మూడు మనిషిని సాక్షాత్తు దేవలోకంలో దేవతల్ని పరిపాలించే దేవేంద్రుణ్ణి కూడా పతనం చేస్తారు. అందుకే అనుక్షణం కొంచెం జాగ్రత్తగా ఉండమని మరి పెద్దలు చెప్పారు. అన్నిటిలోకి మహాదోషం అసత్యం. చిన్న చిన్న విషయాలకి బజారు కడుతున్నాం అంటే అబ్బాయ బజారు కట్టలేదండి, ఇక్కడికే పెడుతున్నాను, ఇది ఒక అలవాటు అయిపోయింది మానవుడికి. రెండవది హింస, అది ఏ రకంగా చేసినా హింసే. అనుక్షణం తిట్టడం కానీ కొట్టడం కానీ ఈ జీవుల్ని చంపి తినడం కానీ ఇవన్నీ హింసలోకి వస్తాయి. మూడవది శాస్త్రములలో చెప్పిన ధర్మానికి విరుద్ధంగా నడుచుకోవటం, ఇది అధర్మం. ఈ మూడు ఉన్నాయి పాములకి అని నిన్న మనం చెప్పుకున్నాం. అందుకే పాములు విజృంభించి కనిపించిన వాడిని కాటేయడం, చంపేయడం, తినేయడం ఇంకా మిక్కుటమైన హింస అన్నమాట. హింసకు కూడా అర్థం ఉండాలి. ఆత్మనాశనం కలుగుతున్నప్పుడు చేసే హింస అహింసతో సమానం అన్నారు. లోక శ్రేయస్సు కోసం చేసే హింస కూడా అహింసతో సమానం అన్నారు. అందుకే ఇది హింస ఇది అహింస అని నిరూపించడం ఎవరి వల్ల కాదు, వేదమే చెప్పింది ఆ విషయంలో. ఇలా నడుస్తున్నాం, కాళ్ళ కింద పడి ఎన్నో తచ్చాయి, ఆ చచ్చిన దానికి నువ్వేం చేయగలవు, నీ చేతిలో లేదది. కానీ నీకుగా నీవు కనిపించిందని అలా బాధేసి చంపేసావనుకో, అలా చీమలు కనపడితే ఓ నలిపి చంపేస్తే కాలుతో తొక్కితే అది హింస. అందుకే ఏం చెప్పారంటే హింస చేయనివాడు లేడి జగమున, ఈ లోకంలో హింస చెయ్యనివాడు ఎవడైనా ఉన్నాడా అంటే లేడు. తనంత తాను స్వబుద్ధితో హింస చెయ్యకుండా ఉండడమే అహింస అంటే. అలా కాకుండా స్వబుద్ధితో హింస చేస్తే అది మహాపాపంతో వస్తుంది. కప్ప కనపడగానే పిల్లలు రాళ్ళెట్టుకొని చంపుతున్నారు, అది స్వబుద్ధితో చంపడము అన్నారు. ఒక కప్పని ఆకలి కోసం అత్యావశ్యక స్థితిలో పాము మింగితే అది హింస కాదట, ఆకలి తీరిన తర్వాత కూడా కనిపించింది అని ఊరికే చంపి వదిలేస్తూ ఉంటే అది హింస అన్నారు. మీరు ఎప్పుడో చూడండి, సింహాలు ఆకలి వేస్తే తప్ప పక్క నుంచి జంతువు వెళ్ళినా చంపవు, వాటికి నీతి ఉంది. పశువులకి అందుకే హింసాపాపం చాలా తక్కువ వస్తుంది. కారణం ఏమిటంటే పులి పక్క నుంచి మనం వెళ్ళినా పట్టించుకోవద్దు, దానికి ఆకలి వేస్తే మాత్రం చంపేస్తుంది ఆ జంతువుని. చాలా చోట్ల చూడండి మీరు, అలా కాకుండా కొన్ని జంతువులు అనవసరంగా చంపుతాయి. అటువంటి దరిద్రపు జంతువులు నక్క. మానవుడికి కూడా కొంత నక్క లక్షణాలు ఉన్నాయి. ఒక చేప తింటే ఈ అమ్మాయి కడుపు నిండుతుంది, అత్యావశ్యక స్థితి, తినకపోతే చచ్చిపోతుంది అంటే ఒక చేపను అరగ తీసుకుని వరుకు వరుకుని ఏదో నాలుగు ముక్కలు కొట్టుకుని వండుకు తింటే అప్పుడు పాపం రాలా, అప్పుడు అవసరం ఆకలి కనుక. కానీ ఎండబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి దద్దులో పెట్టి రోజు దాచేసి పెట్టేస్తే అది హింస. అంటే ధర్మం అధర్మం ఇలా చెప్పింది వేదం మనకి. హలికుండెంతయు నోజతో తున్నగా
శిరాగ్రంబునందోకి ప్రాణులనే కంబులు సచ్చు హింసయది అవునో కాదో వేయేలా మర్త్యులు నేలను జరియుంపుతో పదముల త్రొక్కంబుడు పెక్కు జంతులు హింసా విధి కాదనంగ వశమే దోషజ్ఞ చింతింపుమా. పంచమ వేదం ఒక మాట చెప్పింది. ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడు, నాగలితో భూమిని దున్నాలి. అలా నాగలితో నేలను దున్నుతున్నప్పుడు నాగలి అంచుకు తగిలి ఎన్ని వానపాములు తోస్తున్నాయి, ఎన్ని పాములు తోస్తున్నాయి, ఎన్ని జంతువులు తోస్తున్నాయి. రోజు మిడతలు ఉంటాయి కింద, కొన్ని రకాల తేళ్లు ఉంటాయి, నానా గందరగోళాలు ఉంటాయి. పొలాల్లో నీళ్లు పెట్టేప్పుడు కులకులకులలాడుతూ పైకి తేలుతాయి. జర్రులు కూడా ఉంటాయి, అవి చచ్చిపోతూ ఉంటాయి. అది హింసే కదా మరి. కానీ అలాగని వ్యవసాయం మానేస్తే అప్పుడు మీరందరూ పురాణం వినడానికి ఒకడు ఉండడు మండపంలో, చెప్పడానికి నేను ఉండను. వ్యవసాయం అంటూ చేయకపోతే నోట్లోకి ఆహారం వెళ్ళదు కనుక. కానీ అది ఆవశ్యక హింస, తప్పనిసరి పరిస్థితుల్లో చేసే హింస. అందుకే అది హింస అయినప్పటికీ అది అహింసే. ఇంకా మర్త్యులు నేలం జరియింపుతో, ఇదో నేల మీద అటు ఇటు తెగ తిరుగుతున్నాం, అప్పుడు మన కాళ్ళ కింద పడి పదములంత్ర కంబడును పెక్కు జంతువులు, ఎన్ని జంతువులు చచ్చిపోతున్నాయి. మరి ఇది హింసే కదా. ఇది హింస కాదని అనగలమా? అది తెలియక బతకడం కోసం వ్యవహారంలో ఏదో ఒక నడవడికి అవసరమైనప్పుడు చేసే దోషం. జైన మతస్థుల్లో మహానుభావులు కొందరు ఉన్నారు, మరీ అహింసావాదులు. నేల మీద వెళ్ళేటప్పుడు ఇలా తుడుచుకుంటూ చూసి కనీసం తనంత తాను కూడా ఏ చీమ పడకుండా ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా తప్పదు, కానీ సాధ్యమైనంత వరకు చూసుకుని పెడతారు. ముక్కు గొడ్డ కడతారు వాళ్ళు. ఎందుకు ముక్కు గొడ్డ కట్టారంటే లోపలికి ఏ చీమో లేకపోతే దోమో వెళ్ళిపోతుందేమో, పాపం చచ్చిపోతుందేమో అని. దోమను తినేస్తే మళ్ళీ అది కూడా నాన్ వెజ్ తిన్నట్టు అయిపోతుంది కదా. మరి ఒక్కోసారి మనకు తెలియకుండా నోట్లోకి దోమలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంత అహింసావాదినైనా శాకాహారినైనా అప్పుడప్పుడు నేను కూడా మాంసం తినవలసి వస్తుంది మీలాగే. మీలాగే అంటే అఫ్కోర్స్ వాళ్ళలాగే, ఎందుకంటే తెలియకుండానే రోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటే దోమలు. అప్పుడు నేను అహింసావాదిని అన్నానికి లేదు, చంకలు కొట్టుకుందామంటే ఏం చేస్తాం, ఆ దోమ లోపలికి వెళ్ళింది. కాకపోతే దాని టేస్ట్ తెలియదు, దాని బతుకు వేస్ట్ కానీ. కాబట్టి మనకి తెలియకుండానే అనేక జంతువులు పెడుతున్నాయి. ఇప్పుడు ఇది హింస అంటామా అహింస అంటామా అని వేదంలో చర్చ వచ్చింది. అప్పుడు వాళ్ళు చెప్పారు, మానవ వ్యవహారం కోసం పొరపాటున జరిగే తనంత తాను తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చే హింస అది అహింస అన్నారు. సల్లీలములు ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబు కావున కలుగు నవశ్యమున్ సకల కర్మములందున హింస హింసకు తొలగిన జీవయాత్ర కడు దుర్ఘటమైనటులుండు. ఇంతయున్ తలపర హింస చేయమని తారుతలంతురు కొందరి మహిన్. నీళ్లు జంతువులతో ఉంటాయి, ఏ నీటిలో చూసినా ఏవో జంతువులు ఉంటాయి కదా, చేపో పేతో నత్తో గొత్తో అత్తో ఏదో ఒకటి అందులో ఉంటుంది. కాబట్టి నీళ్లు తాగామంటే అందులో ఏలూరు కార్పొరేషన్ నీళ్లు తాగామంటే ఇక చెప్పేకర్లేదు ఎన్ని జీవులు కడుపులో గడిపోతాయో, రకరకాల బ్యాక్టీరియా. ఉర్వి నేల కూడా జంతుమయం కాబట్టి కదులుతూ ఉంటే జంతువులు చస్తూ ఉంటాయి తప్పదు. ఆకాశము ఆకాశంలో పక్షులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అది జంతుమయమే. సర్వము జంతుమయమే కాబట్టి ఏ పని చేసినా భూమి మీదో నీళ్లల్లోనో ఆకాశంలోనో ఎక్కడో తోట ఏ పని చేసినా తప్పక హింస జరుగుతుంది. హింస లేకపోతే అసలు జీవయాత్రే లేదు, మానవుడికి బతుకే లేదు. ఇది తెలియక మేము అహింసావాదులం అంటున్నారు కొంతమంది. అహింస మనస్ఫూర్తిగా చేయకుండా ఉండడం తప్ప మామూలుగా వ్యవహారంలో కుదరదు. ఇక్కడ పాములకి ఎందుకు ఈ దోషం వచ్చింది అంటే, పాతాళంలో ఉండాలి పాములు, వాటికి ఒక నివాసం పెట్టారు. పుట్టల్లో ఉండమన్నారు. ఆ పుట్టల్లో ఉంటూ ఆకలేస్తే కప్పనో పీతనో చేపనో ఎలకనో మింగమన్నారు. ఇవి అలా కాకుండా కనిపించిన వాళ్ళని కాటేసేయడం మొదలెట్టాయి, జీవులన్నిటినీ చంపేస్తున్నాయి. అందులో మానవులు మరీ ఎక్కువగా వాటి చేతిలో చచ్చిపోయారు. అందుకని అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా రక్షించు బాబో, ఈ పాములు మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నాయి, ఇలా అయితే ఈ భూమండలం మీద మానవ మాత్రుడు ఉండడు. అప్పుడు పురాణం ఎవడు చెబుతాడు, వినేవాడు ఎవడు ఉంటాడు? నీ సృష్టి ఏమైపోతుందో ఆలోచించుకోమంటే బ్రహ్మదేవుడు మీకు రక్షణ కలిగిస్తానని అభయం ఇచ్చాడు. ఎవరైనా పగబట్టి జాతి జాతి మొత్తాన్ని నాశనం చెయ్యాలనుకుంటే అటువంటి జాతిని క్షమించను నేను. నా సృష్టిలో అందరూ సమస్తము సమానమే. ఇందులో ఒక జాతి మరో జాతి మీద పగబట్టింది అంటే, ద్వేషం పూనింది అంటే అది ఎప్పుడూ ప్రమాదం. పోయే కాలం వచ్చినప్పుడు అలా చేస్తుంది. ఇప్పుడు కలియుగంలో అదే చేస్తున్నారు. ఎక్కడ చూసినా సినిమాల్లో మన మతాన్నే కించపరుస్తున్నారు. ఎక్కడ చూసినా అర్చకుడు కనబడితే అర్చకుడిని లేకపోతే పురోహితుడిని అసభ్యంగా చూపిస్తున్నారు. ఇంకొక ఏ త్వరకండో చూపించమన్నట్టు వస్తాను, కింద పడేసి తొక్కి చంపేస్తారు, మర్నాడే వాడికి పత్వా వస్తుంది. మీ అందరిలో చాలా బలహీనత ఉంది, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. కొన్ని జాతులను అవమానపరిస్తే ఆ మనిషి బతకడు, ఆ లోకం ఉండదు, సర్వనాశనం అయిపోతుంది కొంతకాలానికి. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే, అత్యంత పవిత్రమైన అర్చక పురోహిత వ్యవస్థ. ఈ వ్యవస్థని ఏ సినిమాలో అయినా వెకిలిగా చూపిస్తే మీరు ఆ సినిమాను తగలబెట్టేయండి, వెళ్ళిపోయి ఏం పర్వాలా నేను చెప్పా, తర్వాత ఏమైనా వస్తే నేను చూసుకుంటాను. అలాంటి వాటిని ప్రోత్సహిస్తే కొంతకాలానికి మీకే కాదు అసలు మొత్తం ప్రపంచమే నాశనం అయిపోతుంది. కావాలంటే దేవీ భాగవతంలో నవమస్కంధంలో చూడండి, కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచాక ఈ దేవాలయాల్ని బట్టి నిర్వీర్యం చేస్తారని, తద్వారా ఈ దేవాలయం భూములు ఆక్రమిస్తారని. భూములు ఆక్రమించి కొట్టేస్తారు తోటి ఎక్కడికక్కడ కౌలు వంకతోటి, ఏ దేవాలయానికి వాళ్ళ భూమి కనపట్టల్లా. ఇవాళ మధ్యాహ్నం నూజివీడు వెళ్లే రూట్లో చిన్న ఊరు ఉందిటేదో మీర్జాపురం దాటాక, అక్కడ రఘునాథ ఆలయం ఉందిట, చాలా అద్భుతమైన ఆలయం, హనుమాన్ జంక్షన్ దాటి వెళ్లే తోట. అక్కడ వచ్చే నెలలో యాగం చేస్తున్నామండి, సుదర్శన యాగం. ఆ యాగానికి మీరు ఉపన్యాసానికి రండి అని పిలవడానికి వచ్చారు వాళ్ళు. సరే అప్పుడు చెప్పారు 3600 ఎకరాలు ఉందిట రఘునాథస్వామి ఆలయానికి, రఘునాథపల్లిలో ఏదో అంటాడు దాన్ని. ఆ ఆలయానికి ఉన్న మొత్తం భూమంతా కొట్టేశారట. మధ్య మధ్యలో కమ్యూనిస్టులు దిక్కుమాలలో వచ్చి ఎర్రజెండాలు పాతడం. కొంతకాలానికి ఆ 3600 ఎకరాలు దేవాలయం భూములు తినేస్తే ఆ వంశాలు ఏమైపోతాయి, గుడి పాడైపోయింది. అందుకని ఈ ప్రజలు పాపం భక్తులు వెర్రి భక్తులు కొంతమంది మీలాంటి వాళ్ళు కలిసి మళ్ళీ ఏదో కష్టపడి దాన్ని నిలబెట్టి యజ్ఞాలు చేయిస్తున్నారు. ఇలాంటి పాపాలు చేస్తే వర్షాలు పడతాయా? ఉత్తప్పుడు అన్ని పాపాలు చేసి ఏడాదికోసారి ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు కాసేపు ఒక్క వరుణయాగం చేస్తే లాభంలో. వరుణయాగం నిత్యం జరగాలి. గుడిని బడిని ఈ రెండింటినీ సక్రమంగా చూస్తే, అక్కడ ఏ లోటు లేకుండా చూస్తే దేశం ఎప్పుడో బాగుపడుతుంది. సర్వనాశనం చేసేయి, దోచేయి నువ్వు. ప్రజలకి కానీ దేవుడికి కానీ ఎవరికి ఉపకారం లేకుండా చేసేసి ఆ తర్వాత ఎప్పుడో ఒక్కసారి దండం పెడితే ఒప్పుకుంటాడు ఎటువాడు. 3600 ఎకరాలు దైవ భూములు లాగేసుకుని అందులో 10 బేసులు పెట్టి హారతి కర్పూరం వెలిగించి ఇదే నా పుణ్యం అంటే ఏమవుతుంది? వంశం నిర్వంశం అయిపోతుంది, సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో అనుక్షణం జాగరూకత్వం ఉండాలి. అంటే అఫ్కోర్స్ మనం ఏం చేస్తాం, ఈ 10 మందిమే 100 మందిమే కదండి భక్తులు అంటే, మీరు 100 మంది కాదు, కొన్ని కోట్ల మంది శక్తి మీలో ఉంటుంది, మీకు తెలియదు. కానీ ఒక్క వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడు. నేను మీకు చాలాసార్లు చెప్పా, మనం వ్యక్తులం కాదు, మహాశక్తులం. మనం తలుచుకుంటే ఏదైనా చేస్తాం. ఈ వ్యవస్థ లేకపోతే, ఈ దేవాలయమే లేకపోతే అప్పుడు ఈ భూమి శ్మశానంతో సమానం. దేవాలయం కాదది, శివాలయం అయిపోతుంది, శివాలయం కాకుండా. కాబట్టి వీటిని కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు పరబ్రహ్మస్వరూపుడు బ్రహ్మదేవుడు మనల్ని ఆనంద పెడతాడు. అందుకని ఆయన ఏం చేశాడు, నేను మీకు రక్షణ కలిగిస్తాను, ఒక జాతి జాతిని మొత్తాన్ని దివ్య వ్యవస్థని పాడు చేస్తున్న ఈ పాములు మీరు ఇళ్ళకెళ్ళండి అన్నాడు. ఆ క్షణమే బయలుదేరాడు ఆయన. వాసుకిని, అనంతుణ్ణి, కర్కోటకుణ్ణి, తక్కిన పావులందరినీ పిలిపించాడు. ఏమయ్యా ఆదిశేష, నువ్వేమో విష్ణువుకి పానుపుగా ఉన్నావు, వాసుకి నువ్వేమో శివుడికి కంఠభూషణంగా ఉన్నావు. మీ ఇద్దరు ఈ తక్కిన పాముల్ని అదుపులో పెట్టడంలా, మీ నాగజాతి విజృంభించి లోకమంతా నాశనం చేస్తుంటే మీరేం చేస్తారు, పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ఈ మాట అన్నాడు ఇక్కడ బ్రహ్మ. అది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మగారు గొప్పవాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్ళని వదిలేలా, మీరు గొప్పవాళ్ళు అవడం కాదు, మీ వాళ్ళని అదుపులో పెట్టాలి. అదుపులో పెట్టకపోతే లోకం నాశనం అయిపోతుంది కదా. అందుకని వాసుకి ప్రముఖాన్స్తద, ఎంత ప్రముఖులైన వాసుకి మొదలైన వాళ్ళందరినీ పిలిపించాడనమాట. ఇందులో అంతరార్థం అర్థమైందా? ఊళ్ళో కొంతమంది తప్పు చేస్తే నాయకులది కూడా తప్పు, అందులో వాళ్ళని కూడా పిలవాలి. మేము అక్కడ లేవండి అంటే కుదరదు, నీ ప్రజలు వీళ్ళు, మీ వాళ్ళు, వాళ్ళని అదుపులో పెట్టాలి. లేకపోతే వీళ్ళని అదుపులో పెట్టేవాడు ఎవడు, ఎక్కడి నుంచి వస్తాడు? మీ మాట తప్ప, పెద్దల మాట తప్ప ఇంకొకటి మాట వినరే వీళ్ళు. అందుకే చెబుతున్నాను, యతో మత్ప్రభవాన్ నిత్యం క్షయం నయత మానుషాన్ భవాంతరే అథాన్యస్మిల్ మాతు శాపాత్ సుదారుణాత్ భవిత అతిక్షయం ఘోరం నూనం స్వాయం భువేంతరం. ఓ వాసుకి, మీ నాగజాతి ఈ మధ్యన అదుపు తప్పింది. నా సృష్టిలో ఉన్న మానవుల్ని, జంతువుల్ని ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నాయి. కాలి బూడిదైపోతాయి, ఇది నా శాపం. అనేక జంతువులకి హాని కలిగించేవాడెవడు సుఖంగా ఉండడు అన్నాడు. ఇంకేముంది, బ్రహ్మగారు ఇలా అండంతో నాగులు వణికిపోయారట, బ్రహ్మగారి పాదాల మీద పడ్డారట. కొంచెం ఫ్యాన్ పక్కకు తిప్పండి, డైరెక్ట్గా తగులుతూ ఉంటే ఇందులోకి గరగరలాడుతోంది. వెంటనే నాగులు అన్నారు, భగవాన్ మా జాతి కుటిల జాతి, మేము మొదటి నుంచి నడక వంకర, మా నడకే వంకర. నడక అంటే రెండు రకాలు, మన నడిచే నడక. నీ నడత బాగాలేదంటే అర్థం ఏంటి? నీ క్యారెక్టర్, నీ శీలం బాగాలేదని అర్థం. మా బుద్ధి అటువంటి వంకర బుద్ధి. అదేమిటో, పుట్టుకతోటే మా జాతికి విషం పెట్టావు, కుటిలత్వం నువ్వే ఇచ్చావు, నీవిచ్చావు. మాట్లాడితే విషం కక్కుతాం మేము, క్రూరత్వం మా లక్షణం. మలకలు మా ప్రచారములు. పోతన గారు కాళీయవర్ధనంలో కాళీయుడు గారు అనిపిస్తాడు కృష్ణుడితో. మలకలు మా ప్రచారములు, ప్రచారం అంటే నడక. మా నడక మలక ఇటు 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 ఇటు, చూసారా, వంకరగా పెడుతుంది, పాము దిక్కుమాలి మెలికలు తిరుగుతూ పెడుతుంది. మా నడకే అటువంటిది. అని ప్రచారము అంటే రెండో అర్థం, మా ప్రవర్తన అని కూడా. అంచేతే ప్రచారము అని వాడాడు. మాకు అలా ఇచ్చావు పుట్టుక, దిక్కుమాలిన బుద్ధి. ఆ అంటే క్రోధం, అసలు పాములకున్న క్రోధం మరి దేనికి ఉండదు. అందులో తాచు పాములు నవయౌవనంలో ఉన్నప్పుడు పిల్ల త్రాచులకి మరీని, ముసలితనం వచ్చే కొద్దీ కొంత శక్తి ఉడుగుతుందిలేండి. పూర్వే వయసి శాంత సశాంత ఇతి ఉచ్యతే అని. ఎవడైనా వయస్సులో ఉన్నప్పుడు శాంతంగా ఉంటే వాడు శాంతస్వరూపుడు అంటే. వయస్సులో ఉన్నప్పుడు ఇష్టవతిని రెచ్చిపోయి చెడామడా తిట్టేసి ముసలితనంలోకి అన్నం పెట్టే దిక్కులేదు కాదు, మంచం మీద పడ్డాక నాకు శాంతం వచ్చిందంటే అప్పుడు ఎవడు సాగదు కదా. అప్పుడు తిట్టినా పెళ్ళం వినదు, పిల్లలు వినరు. కాబట్టి ఈ పూర్వే వయస్సు అంటే 50 ఇయర్స్ బిలో, 50 ఏళ్ల లోపలి పూర్వ వయస్సు అంటారు. పుట్టినప్పటి నుంచి 50 ఏళ్ళు వచ్చేదాకా ఎవడు శాంతంగా ఉంటాడో వాడు శాంతుట. 50 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఒకవేళ శాంతంగా ఉందాం అనుకున్నా, ఉండకపోయినా వీడిని ఎవడు పట్టించుకోడు, ఎందుకంటే వాడి మాటకు విలువ ఉండదు. క్రమంగా ఇక రిటైర్ అయ్యాక కిజా అంటారు, పిల్లల మీద ఆధారపడితే ఇక చెప్పేక్కర్లా. ఎంత పట్టుదలతో ఉన్నవాడైనా ఒక ఆయన ఉండేవాడు, ఇంటికి ఎవరైనా వస్తే అరుగు మీద కూర్చొని పలకరించకుండా అలాగే బిగుసుకుపోయి ఉండేవాడు. వయస్సు ఉడిగింది, మంచం మీద పడ్డాడు, ఇప్పుడు చచ్చినట్టు ఎవడో వాడు పలకరిస్తే ఏం దిక్కులేదు, ఏం చేస్తాం? అప్పుడు సాగుతుంది, ఇప్పుడు సాగవక మరి. ఇప్పుడు అమ్మా బావే పని చేసి పెట్టండి అని అడగాలి. అందుకే పట్టుదల, పౌరుషం, అహంకారం ఇటువంటివి వయస్సులో ఉన్నప్పుడు జ్ఞానంతో తగ్గించుకోవాలి. ఉంటాయి, పుట్టుకతో వస్తాయి కొన్ని బుద్ధులు, అవి పొమ్మన్నా పోవు, ఎంత ఏదో రకంగా కెలుగుతూనే ఉంటుంది. ఉల్లిపాయ లాంటిది మన జీవితం, ఆ ఉల్లిపాయ ఎంత ఉడకనివ్వండి, ఎక్కడో తోట దిక్కుమాలిన వాసన అలా ఉంటూనే ఉంటుంది. మానవుడికి కూడా పుట్టుకతో కొన్ని లక్షణాలు వస్తాయి, దాన్ని నిసర్గనిష్ట అంటారు. అంటే స్వభావ సిద్ధంగా వచ్చేది, పొమ్మంటే పోదు. వాడు ఎంతో వినయంగా ఉందాం అనుకుంటాడు, మళ్ళీ ఎక్కడో పుడుచుకొచ్చేస్తుంది దిక్కుమాలిన బుద్ధి అనమాట. తెనాలి రామకృష్ణుడు ఏమన్నాడు, మహారాజా ఏం చేయనండి, పుట్టుకతో కొంటి బుద్ధి అండి నాది, ఎంతో జాగ్రత్తగా ఉందాం అనుకుంటారు కానీ గిల్లకుండా ఉండలేనండి నీవాడు. అలాగే ఓ శిష్యుడు ఉండేవాడు, గురువుగారు మీ దగ్గర ఎంతో వినయంగా ఉందాం అనుకుంటానండి, మళ్ళీ అంతలోనే లోపల దిక్కుమాలిన బుద్ధి వస్తూ ఉంటుంది, ఏదో ఒకటి అనేసి మీ దగ్గర చివాట్లు తింటూ ఉంటానని వాడు. అంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఇంకా ఆ బుద్ధి మారదు, చచ్చేదాకా మారదు, ఒకేసారి మారాలి. కాబట్టి పూర్వే వయసి అశాంత, వయస్సులో ఉన్నప్పుడే నిజమైన శాంతం వహించాలి. వార్ధక్యంలో శాంతంగా ఉందామన్నా కుదరదు. ఒకవేళ కుదిరినా వచ్చే నష్టము లేదు. ఆ తర్వాత మనం ఎంత తెచ్చుకున్నా దానివల్ల వచ్చే లాభం చాలా తక్కువ. అలాగే మేం కూడా పుట్టుకతో క్రూరత్వంతో పుట్టాం, విషంతో పుట్టాం, విషం వెదజల్లడంతో పుట్టాం. అది వయస్సు వచ్చినా తగ్గడంలా, బాల్యంలోనూ తగ్గడంలా. వయస్సు ఉడిగాక ఎవడూ దగ్గరికి రాడు గనక, మేము పరిగెత్తుకు వెళ్ళలేం గనక, కాస్త విషం కక్కడం కాటేయడం తగ్గించాం కానీ బ్రహ్మదేవ అదే వయస్సులో ఉన్నప్పుడు మా నాగజాతి వాళ్ళు ఎటువంటి విషం కక్కుతారో నీకు తెలియంది కాదు, ఇది మా దిక్కుమాల బతుకు. నువ్వు ఇప్పుడు కోపగించి శపించావు, మా అమ్మ శాపంతో మేమందరం వచ్చే యుగంలో కల్పంలో సర్వనాశనం అయిపోతే అప్పుడు నీ ప్రజలమేగా మేం కూడా, నాగజాతి కూడా నీ సృష్టి, నీ సృష్టిలో నీవే విఘాతం కలిగించి నాశనం చేస్తావా తండ్రి, కాపాడవా? యది నామ మయా సృష్ట భవంత కుటిలాశయాక తతః కిం అనుజాన్ నిత్యం భక్షయధ్వం గతవ్యథాగా. వెంటనే బ్రహ్మదేవుడు సమాధానం చెప్పాడు, ఏమిటి, నేను మిమ్మల్ని సృష్టించానా? ఆ బుద్ధి మీకుందన్నమాట. నేను మిమ్మల్ని సృష్టించినప్పుడు మీకు విషం ఎందుకు పెట్టా? మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి. గవర్నమెంట్ పోలీసులకి తుపాకులు ఇచ్చింది ఎందుకని? శత్రువులు వస్తే వాళ్ళ నుంచి ప్రజల్ని రక్షించమని, వాళ్ళని వాళ్ళు దొంగల నుంచి కాపాడుకోమని. హైదరాబాద్ అంతా టెర్రరిస్టులు అయ్యేగా, వాళ్ళు వచ్చి కాల్ చేస్తుంటే పోలీసు లాఠీకారు రుచుకుని అక్కడ కాపలాగేస్తే వీడు తస్తాడు ముందు. అందుకని ప్రజల్ని కాపాడడానికి, వాళ్ళని కాపాడుకోవడానికి తుపాకీ ఇచ్చింది. ఆ తుపాకీతో మిమ్మల్ని కాల్చేమనే ఎవండి పెడితేవాణ్ణి. భగవంతుడు మనకి గోల్డ్ ఎందుకు ఇచ్చాడు అంటే దీపవి గోక్కోవడానికి, దానికి కాస్త అత్యావశ్యక స్థితిలో ఎవరికైనా దొరద వస్తే వాడికి గోకడానికి, ఏదో కాస్త జాంకాయలు బత్తాకాయలు గిల్లుకోవడానికి దానికి ఇచ్చారు. గోల్డ్ ఇచ్చాం కదా అని కనిపించారు ప్రసన్న ముక్కు గిల్లేసి వదలు పారేస్తే రేపొద్దున అమ్మాయి ఏమైపోతుంది పెళ్ళవక. కాబట్టి గోల్డ్ ఇచ్చింది కొన్ని పనులు చేయడానికి, నాశనం చేయడానికి కాదు లోకాన్ని. అలాగే పావులకు కూడా ఆయన విషం ఎందుకు పెట్టాడంటే అవి ఏవైనా ఆకలేసినప్పుడు ఏ కప్పనో టక్కన పట్టుకు తినడానికి, దాన్ని చంపుకోవడానికి, తనను తాను బుస్సు బుస్సు అని కాపాడుకోవడానికి, చంపడానికి మీదకు వచ్చేవాడిని కాటేయడానికి, అస్తమాటు బయటకు వచ్చి అందరినీ కాటేసి పొట్టలో దక్కుకోవడానికి కాదు. మీతో పాటు మిగతా జాతుల్ని కూడా సృష్టించాను కదా, మీకు బుద్ధి ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, అన్ని జాతుల్ని సమానంగా చూసుకోమన్నా. కానీ మీరేం చేస్తున్నారు, మీ బతుకు చూస్తున్నారు, తక్కిన జాతుల్ని నాశనం చేస్తున్నారు. ఇందుకే మిమ్మల్ని శపించాను అనగానే, దేవదేవ నువ్వన్నది నిజమే కాదని నీ మాట మేమెలా అంటాం, కానీ క్రమక్రమంగా మా బుద్ధి తగ్గిపోయింది, మాకు ఏముందో తెలియదు, ఈ భూమి మీదకి వచ్చాక అజ్ఞానం పట్టుకుంది. ఓ పని చెయ్యి, మానవులకి మాకు ఉండడానికి హద్దు అడ్డు పెట్టేయి, పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్ లాగా, బార్డర్ అటు వస్తే వాళ్ళు గాలి చేయాలి, అటు వస్తే మేము గాలి చేయాలి, అలా పెట్టేయి ఏదైనా హద్దు. అంటే ఏమిటి, స్థానం చేయవ పృథక్ పృథక్, ఎవరికి వాళ్ళకి నివాస స్థానాలు ఏర్పాటు చేయి, కట్టుబాట్లు పెట్టు నువ్వు, అప్పుడు మేము వాళ్ళు సుఖంగా ఉంటాం, ఇది బాగానే ఉందన్నాడు. నాగులారా, మీకు ఒక మంచి కట్టడి చేస్తున్నా, అది నా శాసనం. పాతాళము, వితలము, హర్మ్యము అని మూడు లోకాలు ఉన్నాయి. ఆ మూడు లోకాలు మీవి. మానవ లోకంలోకి ఏదైనా పొరపాటున పుట్టల్లోంచి వచ్చినా మళ్ళీ వెళ్ళిపోండి, ఇక్కడ ప్రజానీకా నేను చేయకండి, అసలు ఇక్కడికి సాధ్యమైనంతరకు రావద్దు. ఇక భూలోకం మానవులకి జంతువులకి నివాస స్థానంగా ఇచ్చాను, దేవతలకు ఎలాగో స్వర్గలోకం ఇచ్చేసాం ఆల్రెడీ. ఎంత అందంగా ఉంటాయో పాతాళం, వితలం, హర్మ్యం, ఈ మూడు లోకాలు విడిచిపెట్టి రాకండి, ఇతర గ్రహాలను ఆక్రమించకండి. మానవులకి భూలోకం ఒకటే ఇచ్చాడు, అంగారక గ్రహాన్ని ఆక్రమించుకోండి, చంద్రమండలానికి వెళ్ళండి, సూర్యమండలానికి వెళ్ళండి అంటే వెళ్ళినా వీడు బతకడు కొంతకాలానికి, చస్తాడు. ఎందుకంటే అక్కడికి వెడితే వీడు బతుకు ఇంకో రకంగా అవుతుంది. ఇదంతా దేవతలు చేసిన కట్టడి. మీరు చూడండి, ఖచ్చితంగా అక్కడికి వెడితే మానవుడు జాతి మారిపోతే సర్వనాశనం అయిపోతాడు. అసలు చంద్రగ్రహం మీదకి వెళ్ళలేదు అంటున్నారు ఇప్పుడు ఈ మధ్యన. అమెరికాలో నాసా వాళ్ళు తేల్చింది ఏంటంటే, ఆ వీళ్ళు ఏదో చంద్రగ్రహం మీదకి వెళ్ళాం తిరిగి వచ్చామంటున్నారే ఆ మధ్యన, ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాళ్ళు కూడా అది తప్పుడు పరిశోధన అని వేరే ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చారు మట్టి అని తేల్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంతకాలానికి ఏం తేలుస్తారో తెలియదు. కాబట్టి అనుకున్నా కుదరవు ఇవన్నీ పెచ్చమాటలు. మానవుడు భూమి మీదే ఉండగలడు, సముద్రంలో ఉండాలి అనుకుంటే ఉండలేడు, తేడా వస్తే సర్వనాశనం అయిపోతుంది వీటి శరీరం కూడా. చక్క చేపై ఉండాలి సముద్రంలో ఉండాలంటే. పాపరూపంలో సముద్రంలో ఎలా ఉంటాం, చేపరూపంలో ఉండగలం కానీ. అందుకని మీరు ఆ లోకాల్లో ఉంటే ఈ లోకంలో మానవులు ఉంటారు, పై లోకంలో ఊర్ధ్వలోకాలలో దేవతలు ఉంటారు. రకరకాల సుఖాలు అనుభవించండి అక్కడ. వైవస్వత మన్వంతర ప్రారంభంలో మీరు కశ్యప ప్రజాపతికి పుత్రులు అవుతారు. ఇప్పుడు మీకు ఇచ్చిన శాపాన్ని మారుస్తున్నాను. స్వయంభూ మన్వంతరంలో నాశనం అయిపోమన్నాడుగా, ఇప్పుడు కాదు 7వ మన్వంతరం వరకు మీకు నాశనం లేకుండా అడ్డే పెట్టా. కానీ మరి నా శాపం అనుభవించాలి ఎప్పుడో ఒకప్పుడు. వైవస్వత మన్వంతర కాలంలో కశ్యప ప్రజాపతి అని ఒక మహానుభావుడు పుడతాడు. ఆయనకి మళ్ళీ ఈ కద్రువ భార్య అవుతుంది, అంటే మీ అమ్మే. మళ్ళీ మీరంతా పుడతారు. ఆ కాలంలోనే కశ్యప ప్రజాపతి మరో భార్య వినత అనే ఆవిడికి గరుత్మంతుడు పుడతాడు. మీరు ఆయనకి దాయాదాహ సర్వదేవానాం సుపర్ణస్య చ ధీమతగా. సుపర్ణుడు అని పిలువబడే గరుత్మంతునికి మీరు దాయాదులుగా పుడతారు. అప్పుడు ఒకనొక కారణంతో మీ అమ్మ మిమ్మల్ని శపిస్తుంది. అదిగో మనకు తెలుసున్న కథే కదా. ఓసారి వినత కద్రువ ఇద్దరు కలిసి పాల సముద్రంలో షికారికి వెళ్ళారు. సముద్రం దగ్గరికి సాయంకాలం పూట బీచ్కి వెళ్ళినట్టు మనం మద్రాసులో ఉంటే మెరీనా బీచ్కి, వైజాగ్లో ఆర్కే బీచ్కి వెళ్ళినట్టుగా వీళ్ళు కూడా మిల్క్ బీచ్కి వెళ్ళారు. క్షీరసాగరంలో ఉండేది కదా మరి పాల సముద్రం కదా. ఒక్కొక్కడికి ఒక్కో పిచ్చ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుడు భలే పని చేశాడండి, పాల సముద్రంలోనేమో విష్ణు ఉన్నాడు, పెరుగు సముద్రంలోనేమో ఇంకొక ఆయన ఎవడో ప్రజాపతి ఉన్నాడు, అమృత సముద్రం సుధా సముద్రంలో ఏకంగా అమ్మవారు ఉంది, అంత అమృతమేది. ఇలా అందరూ మంచి సముద్రాలు తీసుకుని మనకి మాత్రం ఉప్పు సముద్రంతో చేశారు మానవులకి. కాస్త ఈ ఉప్పు సముద్రాన్ని పెట్రోల్ సముద్రంగా మార్చకూడదు అన్నాడు ఒకడు. నేనన్నాను నేనైనా పెట్రోల్ సముద్రంగా మారిస్తే సరదా కోసం ఎవడో సిగరెట్ కాల్చి దిక్కుమాలాడు, అగ్గిపుల్ అలా మారేస్తాడు, ఇంకేముంది, సముద్రం అంటుకుంటే భూమండలం సర్వనాశనమే. ఈ మానవులు అస్సలు పన్ని పెచ్చపోలు. నాకే కాళ్ళకి నా పంచి మీద వేసింది ఒకవిడ హారతి కర్పూరం వెలిగించి. అంచేత దేవుడికి అండించేస్తారు, అందరికి అండించేస్తారు. అంచేత ఆ సముద్రంలో గనక పొరపాటు అన్నాడా ఒక్క నిప్పురం అంటుకుందా, మొత్తం సముద్రం భూమి చుట్టూ మూడంతులు సముద్రం ఒక్క వంతు భూమి, ఇంకా ఈ సృష్టిలో దాన్ని ఎవడ అర్పలేడు, ఆ దేవుడు కూడా అర్పలేడు. అందుకే దాన్ని పెట్రోల్ సముద్రం చేయడం మానేశాడు. పోనీ పెట్రోల్ సముద్రం బదులు పాల సముద్రం చేస్తే ఉప్పురం వేసి ఎవడో దాన్ని విరగొట్టేస్తాడు, ఇక కంపు భరించిన కప్పు కప్పు అయిపోతుంది. పోనీ పెరుగు సముద్రం అంటే ఇదిగో చిన్నపిల్లలు తీసుకొస్తారు ఓపెన్ చేస్తానికి, ఒళ్ళో కూర్చున్న పిల్లలకి ఆ స్పోస్ వస్తుంది, మొత్తం పెరుగు కంపే. ఏమళ్ళీ జీవితంలో పెరుగు ఉండదు మనకి. మనకి పెరుగు కాదు అమృతం కాదు, ఏం ఇవ్వండి, ఇంకో సుఖం ఉందండి. ఇది ఉప్పు సముద్రం కాబట్టి ఎవడ పడితే వాడు ఆ సముద్ర తీరంలో దాన్ని ప్రక్షాళన చేసుకుంటున్నారు. పెరుగు పాలు అయితే ఏ వీడు మల విసర్జన అయ్యాక దేంతో ప్రక్షాళన చేసుకోవాలి. ఇది పెద్ద పడవ, ఇది రోజు ఎక్కడ పడితే అక్కడ పెరుగు వాసన, ఇది స్నానం చేయాలంటే ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే ఉప్పు సముద్రం అయితేనే ఈ నీరు ఆవిరి మంచినీళ్లు దిగుతాయి. మనకి మంచినీళ్లు లేకపోతే ఈ లోకంలో బతకలేం. మనం విష్ణుమూర్తికి మళ్ళీ ఉండగలమా, ఆయన నిత్యం శుచిగా ఉండగలడు, మనం ఎక్కడ ఉంటాం. కాబట్టి ఈ పెరుగు పైనుంచి వర్షం కురిస్తే మీద నెయ్యి పడితే జిడ్డు వచ్చి ఓటే గొడవ, మళ్ళీ ఈ నెయ్యికి దీపారాధనకి అవడం అంటిస్తే భూమి అంతా అంటుకుపోతుంది. చాలా ఎన్ని ట్రబుల్స్ ఉన్నాయి భగవంతుడి సృష్టిలో, మనం వేలు ఎట్టకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ పిచ్చాడు కథ ఉందిగా, పెద్ద మామిడి చెట్టుకేమో ఇంతంత కాయలు ఉన్నాయి, పక్కనే గుమ్మడిపోద నేల మీద ఉంది, ఇంతంత భూమి బూడిది గుమ్మడికాయలు ఇంతంత గుమ్మడికాయలు ఉన్నాయి, ఈ దేవుడికి బుర్ర లేదు, పుచ్చకాయలు మొదలైన పెద్ద పెద్ద కాయలేమో నేల మీద చింది పాదుక, అంత పెద్ద మామిడి చెట్టుకేమో ఈ చిన్న చిన్న కాయలు పెట్టడమా, ఏం బుర్ర లేదు శివుడికి అన్నట్టువాడు అని ఆ చెట్టు కింద పడుకున్నాడు. ఎంతలో ఎంత మామిడికాయ చిట్టంగా ఆ రోజు పోయి నాకు లే గుండు కూడా వాడికి
గుడ్డు మీద పడింది రామ్మని, గుడ్డు పగిలింది వాడికి. ఆ తర్వాత లేచి, దేవుడా నీకు బుద్ధి లేదనుకున్నాను, అసలు బుద్ధి నాకు లేదు, ఇదే ఓ పుచ్చకాయ ఓ బూడిది గుమ్మడికాయ లేకపోతే నిజమైన గుమ్మడికాయ నెత్తి మీద పడితే ఆ రోడ్డు మీద చూడండి గుమ్మడికాయలు పగల పడతారు చచ్చినట్టే దెబ్బకి. మామూలు ఏ కొబ్బరి బొండమో పడితే తస్తారు. కొబ్బరి బొండం దేవుడు నేల మీద నెత్తి మీద పడకుండా చేస్తున్నాడు, నేల మీద పడేలా చేస్తున్నాడు కాబట్టి బతుకుతున్నాం. కాబట్టి ఆ గుమ్మడికాయ పగిలితే ఈ తలకాయ కాస్త పగులుతుంది. అంచేత భగవంతుడికి అనుక్షణం సృష్టి ఎలా చేయాలో బాగా తెలుసు. కాబట్టి ఎక్కడ క్షీరసాగరం, ఎక్కడ దధిసాగరం, ఎక్కడ ఇక్షు సాగరం ఉండాలో ఆయనకి తెలుసు. క్షీరసాగర తీరంలో వినత కద్రువ అని పిలవబడే కశ్యప ప్రజాపతి భార్యలు షికారుకి వెళ్ళారు. సరదాగా సాయంకాలం సూర్యుడు అస్తమయం అవుతున్నాడు, అస్తమిస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఉచ్చైశ్రవం అనే గుర్రం వచ్చింది. అదిగో ఆ గుర్రాన్ని చూడగానే వినత కద్రువ ఇద్దరు ఉన్నారు కదా, కద్రువ అందిట ఏంటో విచిత్రం, గుర్రం అంతా తెల్లగా ఉంది, ఒక్క తోకే నల్లగా ఉంది అందిట. నిజానికి గుర్రం తెల్లగానే ఉంది, తోకా తెల్లగానే ఉంది. కొంతమంది కొన్ని పిచ్చలు ఉంటాయి, ఈవిడికి అలాంటి పిచ్చట, ఏదైనా లేనిది ఉందని చెబుతుందిట. అలా చెప్పగానే వినత నవ్వి, అదేమిటమ్మా అంత ఆపాదమస్తకం తెలుపుగానే ఉంది గుర్రం అంది. ఏయ్ అక్కయ్యోయ్, గుర్రం తెల్లగా ఉందంటావా, తోక నలిపే అంది. ఇద్దరు ఇంకక్కడి నుంచి వాదోపవాదాలు పెరిగాయి. అందులో వెదవ కూడా సొంత అక్క చెల్లెళ్ళే, కానీ సవతులు అయ్యారు ఇక్కడ ఒకే ముగ్గుని కట్టుకోవడం వల్ల వచ్చింది ఇప్పుడు అనుకుంటాం. కానీ అక్క చెల్లెళ్ళకి పడదు, ఎవరికి పడిదోదు, ఒకే అక్క చెల్లె ఉంటారు, కొట్టుకు తెచ్చిపోతారు ఒక్కొక్కళ్ళలో. నేను చూస్తున్నాను కదా, అరుదుగా ఉంటారు, ఐకమత్యంతో ఉండేవాళ్ళు ఎక్కడో. ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడు, చెల్లెని బాధేస్తాడు చీటికి వాటికి. ఏం చెబుతాం అంటే అదొక వ్యసనం అది. అలా ఈ అక్క చెల్లెళ్ళలో కద్రువకి కొంచెం కోపిష్టి లక్షణం, ఆవిడకి పావులు చాలామంది ఉన్నారులేండి పిల్లలు. వాసుకి, అనంతుడు వీళ్ళందరూ ఆ కద్రువు యొక్క పిల్లలే. అక్కడి నుంచి వాదోపాదాలు పెరిగాయి కదా, అందుకని ఆవిడేమంది, అక్కయ్య నేను ముందే చెబుతున్నా, ఈ గుర్రం ఆపాదమస్తకం తెలుపు కాదు, తోక నలుపే. తోక కనుక తెల్లగా ఉంటే నేను నీకు బానిసనవుతాను అందిట, తోక నల్లగా ఉంటే నేను నీకు బానిసగా పడి ఉంటాను అంది వినత. అయితే వెళ్ళి గుర్రాన్ని చూద్దాం అనుకున్నారు ఇద్దరు. కానీ కద్రువకి విషయం తెలుసు, ఇప్పుడు వెడితే గుర్రం తోక తెల్లగానే కనపడుతుంది, నల్లగా ఉండదు, తాను వినతకి బానిస అయిపోవాలి. అందుకని ఏమంది, ఇప్పుడు వద్దులే, చీకట్లో సరిగ్గా కనపడదు వెన్నెల్లో, రేపు పొద్దున్నే వచ్చొద్దాం సూర్యోదయం అయ్యాక అందిట. సరేనని ఇద్దరు వెళ్ళిపోయారు. సూర్యోదయం అయితే మాత్రం తోక నల్లగా మారుతుందా అనుకుంది వినత. ఈలోపు కూడా పిల్లల్ని పిలిచింది, పాముల్ని. మిస్టర్ పాములు గాళ్ళు ఇలా రండిరా, నేను మీ పెద్దమ్మతోటి వాదోపాదాలు చేశాను, ఈ నల్ల తాచుపాము గళ్ళు ఉన్నారు వీళ్ళలో, మీరిళ్ళ తోకర ఇలా కరిచి పట్టుకోండి, అప్పుడు నల్లగా కనపడుతుంది, తోక దగ్గర నలుపు కనపడితే మీ పెద్దమ్మ నా చేతిలో ఓడిపోతుంది, ఆవిడ నాకు బానిస అవుతుంది, లేదా నేను ఓడిపోతాను, నేను బానిసగా బతకలేను, ఈ పని చెయ్యండి అందిట. ఈ పాములకు కొంచెం బుద్ధి ఉందిలేండి అప్పటికి. అందుకని తప్పు కదా అమ్మా, మోసం చేసి పెద్దమ్మని బానిసగా చేసుకుంటామా, మోసంతో గెలిచిన గెలుపు కూడా ఒక గెలిపోయినా దానివల్ల మనకి ప్రమాదం, వద్దు అన్నారట. నా మాట కాదన్న పావుగాళ్ళందరూ భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారు చేసే సర్పయాగంలో పడి బూడిదైపోండి అంది చెప్పించేసి. దాంతో భయపడిన పావులు సర్లే నీ మాట వింటామని కొంతమంది వెళ్ళి ఆ తోకని కరుచుకున్నారు. పొద్దున్నే విడితే ఈ పావుల వల్ల తోక నల్లగా కనపడింది. అది పాము తోక వెంట్రుకో కూడా తెలుసుకోలేక వినత ఓడిపోయానని ఒప్పుకొని ఇదిగో చెల్లెలికి బానిస అయిపోయింది. ఒకరోజు రెండు రోజు కాదు, 1000 ఏళ్ళు బానిసత్వంతో ఉందిట పాపం. దీనికి కూడా ఒక కారణం ఉంది. కద్రువకేమో పాములు పిల్లలు పుట్టుకొచ్చాయి, గుడ్లు పుట్టి గుడ్లు పగిలి పాములు కులకొల్లాడుతూ పుట్టుకొచ్చాయి సేమియాల్లాగా. ఆవిడికి మాత్రం వినతకి 2 గుడ్లు పుట్టాయి, ఎంత గుడ్లు. ఆ గుడ్లలోంచి ఎప్పటికీ పిల్లలు రాకపోతే 500 సంవత్సరాల తర్వాత ఒక గుడ్డును పగలు కొట్టిందిట. ఆ గుడ్డులో ఈ కాళ్ళు తొడల వరకు తయారయ్యి, మిగతా శరీరం అంతా ఉంది కానీ కింద తయారవ్వాలి, అంటే ఊరువులు అంటే తొడలు తయారవ్వకుండా పుట్టాడు వాడు. ఇంకో 500 ఏళ్ళు ఉంటే పూర్తిగా కాళ్ళు తయారయ్యేవి. అలా తొడలు తయారు కాకుండా పుట్టాడు గనక ఊరువు అంటే తొడ, అనూరువు అన్నారు ఆయన్ని, అంటే అన్ ఊరువు, ఊరువులు లేనివాడు అని. వాడి కోపం వచ్చి దుర్మార్గురాల, ఈ గుడ్డును అలా ఉండనిస్తే
ఇంకో 500 ఏళ్ళు పోయాక నేను చక్కగా ఆరోగ్యంతో శరీరంతో పుట్టేవాడిని, నా తొడలు తయారు కాకుండా పక్షపాతంతో లేకపోతే ఏదో ఈర్ష్యతోటో సోదరి మీద ఉన్న ఈర్ష్యతో ఈ గుడ్డు పగలగొట్టావు, నా తంటి గుడ్డుని నన్ను పాడు చేసావు, కాబట్టి నీ చెల్లెలికి నువ్వు బానిసగా పడుండు. ఏ చెల్లెలి మీద ద్వేషంతో ఈర్ష్యతో నువ్వు నన్ను పగలగొట్టావు ఆ చెల్లెలికే బానిసగా పడుండు అనగానే, నాయన ఏ కొడుకైనా తల్లిని చెప్పిస్తాడా? తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, వాళ్ళు ఎంత పాపాత్ములైనా ఏదో పిల్లలు పుట్టట్లేదని తొందరపాటుతో పగలగొట్టాను, నన్ను క్షమించండి. నన్ను క్షమించమా, తొందరపడి చెప్పించాను. నేను సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోతున్నాను అనూరుడు అనే పేరుతో. నువ్వు 1000 ఏళ్ళు నీ సవతి దగ్గర దాసీగా ఉంటావు. ఆఫ్టర్ 1000 ఇయర్స్ నీకు ఈ 2వ గుడ్డులోంచి పుట్టే కొడుకు వల్ల శాప విముక్తి అవుతుంది. తొందరపడకుండా కొంతకాలం పాటు ఈ గుడ్డును అలాగే ఉండని, ఆ గుడ్డు తనంత తానే పగిలాక అందులోంచి ఒక మహావీరుడు పుడతాడు, వాడి వల్ల నీకు శాప విముక్తి అని అనగానే సరేనన్నది. అదిగో ఆ శాపం వల్ల అనమాట ఆవిడ సవతికి అలా అయిపోయింది. సరే తర్వాత 2వ గుడ్డులోంచి కొంతకాలానికి గరుత్మంతుడు పుట్టడం, ఆ గరుత్మంతుడు ఆకాశానికి వెళ్ళి అమృతం కూడా స్వర్గలోకం నుంచి తెచ్చి తిరిగి తల్లికి దాస్య విముక్తి కలిగించాడు. అది పెద్ద కథ వరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అదిగో ఆ తర్వాత తల్లిచ్చిన శాపం వల్ల జనమేజయ మహారాజు గారు యజ్ఞం చేశాడు. అదే ఇప్పుడు చెబుతున్నాడు జరగబోయేదంతా బ్రహ్మ. తదా ప్రసూతి వహ సర్వాభోక్ష్యతే చిత్రభానునా భవతాం నైవ దోషోయం భవిష్యతి న సంశయః. ఇదిగో గరుత్మంతుడికి జ్ఞాతులుగా పుడతారు, గరుత్మంతుడిని పీడిస్తారు, గరుత్మంతుడు మీ మీద ద్వేషం కూడా పెట్టుకుంటాడు, తన తల్లిని దాస్యం నుంచి విముక్తి చేసుకుంటాడు. ఆ తర్వాత జనమేజయ మహారాజు గారు భయంకర సర్పయాగం చేస్తాడు. ఆ సర్పయాగంలో మీ పిల్లలు, మీ సంతానం, మీ పెద్దవాళ్ళు వాసుకి, తర్వాత అనంతుడు, కర్కోటకుడు, తక్షకుడు ఇలాంటి వాళ్ళకి ఏమవ్వదు, కానీ తక్కిన పాపాత్ములు ఉన్నారే ప్రజానీకాన్ని కాటు వేసిన వాళ్ళు, వాళ్ళు నాయకుల వల్ల కాదుగా జరిగిందంతా, తక్కిన పాముల వల్ల. ప్రజాద్రోహం చేసి ప్రజలని ఎక్కువ కాలం పీడించిన పాపాత్ములైన సర్పములన్నీ కూడా ఆ జనమేజయ మహారాజు గారి సర్పయాగంలో పడి కాలి బూడిదైపోతాయి, నల్లగా మసిబుగ్గులైపోతాయి దుర్వాసనతో. అగ్నిదేవుడికి మీరు భోజనం అవుతారు, తక్కిన వాళ్ళకి శాపం తగలదు. తర్వాత ఆ కల్పం వైవస్వత మన్వంతరం వచ్చేంత వరకు కూడా మీకు ఈ శాపం తగలదు అని అన్నాడు. ఏ వై క్రూరా భోజినో దుర్వినీతాస్తేషామంతో భవితా నాణ్యథైతత్ కాలప్రాప్తం భక్షయధ్వం దశధ్వం తథాపకారే చ కృతే మనుష్యం. ఇదే కాదు, మీకు భవిష్యత్తులో కూడా హెచ్చరిక చేస్తున్నా, మీలో క్రూరులు దుష్టబుద్ధి కలిగిన సర్పాలు ఉంటే వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ప్రజల చేతిలో చావు తప్పదు. ప్రజల్ని కాటు వేసేవాళ్ళు, అనవసరంగా హింస చేసేవాళ్ళు అయిన పావుల్ని ప్రజలు కర్రలతో కొట్టి చంపేస్తారు. తిండికి దొరికిన జంతువుల్నే తినండి, ఆకలి వేసినప్పుడు సమయానికి అందుబాటులోకి వచ్చిన వాటిని అది కూడా పొట్ట నింపుకోవడానికి తినండి, తక్కిన ప్రాణుల దోలికెళ్లద్దు, చంపద్దు. అపకారం చేసిన వాళ్ళని తినండి. వీరు మీ దగ్గరకు అపకారం చేయడానికి వచ్చే ప్రజల్ని కాటేయండి, మిమ్మల్ని చంపడానికి కర్ర వేసుకొస్తే అనవసరంగా అప్పుడు బుస్ అని లేచి కస్ అని కాటేయండి, వాడిని తుస్సుమనిపించండి. అంతేగాని అనవసరంగా రావద్దు పొట్టల్లోంచి. ఇంకొకటి, మీరు విజృంభిస్తే మిమ్మల్ని నాశనం చేసేందుకు కొన్ని మంత్రాలు సృష్టిస్తున్నాను, ఆ మంత్రాలు పాము మంత్రాలు వేసే మహానుభావులు వస్తారు, ఓషధులు మూలికలతో కూడా కొందరు వస్తారు. ఇక్కడ చెప్పాడు మంత్రౌషధై గారుడ మండలైశ్చ బద్ధైర్ దుష్టైర్ మానవా ఏ చరంతి. మీరు దుష్టులై భూలోకంలో తిరిగితే మంత్రై మంత్రాలతో వచ్చేవాళ్ళు కొంతమంది, ఓషధై ఓషధులతో కొంతమంది మిమ్మల్ని కట్టేస్తారు, చంపేస్తారు. సరే పాములు ఆడించే వాళ్ళ దగ్గర కూడా కొన్ని మూలికలు ఉంటాయట, ఆ మూలికల వల్లే వాళ్ళు తొందరగా పాములు పట్టుకోగలుగుతారు. తర్వాత గారుడ మండలైశ్చ గరుత్మంతుడికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి, గరుడ మండలం అని వేసి పావును అందులోకి లాక్కొచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. ఓ మండలం ముగ్గుతో వేసి జపానికి కూర్చుంటే మనుషుల్ని కాటేసి ప్రాణం తీసే పావులు అందులోకి వచ్చేస్తాయి. అలా వాళ్ళు వచ్చి మిమ్మల్ని బంధిస్తారు, జాగ్రత్త. అంచేత వాళ్ళ విషయంలో భయంతో జాగ్రత్తగా ఉండండి. నా హెచ్చరిక వింటే బాగుపడతారు. అలా వింటే మీకు ఎవరి వల్ల భయం అక్కర్లా, చింతించవలసిన అవసరం లేదు. అలా కాకపోతే అన్యథ ఓ వినాశ, లేదా మీ అందరికీ నాశనం తప్పదు సర్పజాతులారా. బ్రహ్మదేవుడిలా పలగ్గానే ఆ నాగజాతంతా ఆ క్ష్మాతలానికి అడుగునున్నటువంటి అతలం బితలం పాతాళానికి పోయాయి. అక్కడి నుంచి హాయిగా అనేక భోగాలు అనుభవిస్తూ తమ రత్నాల కాంతితో భవనాలు కట్టుకుని, వాటికి కూడా చాలా విలాస భవనాలు ఉన్నాయి అక్కడ నాగలోకంలో. మనకి జగదేకవీరుడు చూడండి పాతాళానికి వెళ్ళి వస్తాడు ఇంటారు అలాగా. కాకపోతే మీరు వెళ్ళి నాగకన్యకలు పట్టుకుంటే వాడికి అదృష్టం బాగుంది, తస్తారు విషం దానికి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద అక్కడికి వెళ్ళారట పాతాళానికి. ఇంతకీ ఈ కథంతా ఎప్పుడు జరిగిందో తెలిసినా, ఏతత్ సర్వంచ పంచమ్యాం తేషాం జాతం మహాత్మనాం. ఇదంతా పంచమి, మన జరగల ఏమిటా పంచమి, స్కంద పంచమి నాగపంచమి అంటారు అదే. ఆ పంచమి నాడు జరిగింది. నేను ఆనాడు ఈటీవీ రెండులో స్పెషల్ కార్యక్రమం కూడా ఇచ్చాను కదా, తమసోమ జ్యోతిర్గమయాలో ఈటీవీ రెండులో. ఇది ఆ పంచమి నాడే జరిగింది. అందుకే ఆ తిథి మహాపుణ్యమైనది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆ పంచమి నాడు, ఆ స్కంద పంచమి నాడు, నాగపంచమి నాడు ఉపవాసం ఉండి పాములకి పుట్టలో పాలు పోసిన, చిమ్మిలి పెట్టిన, ఎవడు చెప్పాడో మరి యహబుద్ధులు మానవులకి అనకూడదు కానీ అన్నామని ఏమనుకోకండి, తిడితే కాస్త బాగుపడతారు, నేను తిడితే మంచిది. ఈ నాగపంచమి నాడు షష్ఠి నాడు పుట్టల్లో గుడ్లు వేయకూడదు. గుడ్డు కావాలని వేయాలనుకుంటే కన్నుగుడ్డు బీకేసేసేయండి పర్వాలా, అంతేగాని కోడిగుడ్లను బాతుగుడ్లు వేయకూడదు. కోడిగుడ్డు బాతుగుడ్డు అంటే గుర్తొస్తున్నారు, ఓ ఆయన పాపం కోడిగుడ్లు అమ్ముకుని వ్యాపారం చేసుకునేవాడు. ఆ కొడుకు చదువుకోరా అంటే చదువుకునేవాడు కాదు. ఎరా ఎలా బతుకుతావారంటే నానా నువ్వు కోడిగుడ్డు అమ్ముకోవట్లేదా, నేను బాతుగుడ్డు అమ్ముకోనా అనేవాడు. తండ్రి ఏదో కష్టపడి వ్యాపారం చేస్తున్నాడు, బాగానే ఉంది. మనం కూడా అలాగే వేయమని కాదు, తండ్రికి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే తానేదో కష్టపడుతున్నా కాస్త పిల్లలైనా బాగుండాలని కోరుకుంటాడు. ఏ తండ్రి అయినా కుపుత్రో చా ఏ తక్వచిదప్పి కుమహతాన భవతి అని. దుష్టుడు కొడుకు ఉండొచ్చు కానీ తల్లి చెడ్డది తండ్రి చెడ్డవాడు ఉండడు వాళ్ళు బాగుండాలనే చూస్తారు. అంచేత మనం ఏదో కష్టపడుతున్నాం, ఏదో వ్యాపారం చేస్తున్నాం, పిల్లల్ని ఇంకొంచెం పైకి తీసుకురావాలి, వీడు ఇలాగే తిరగాల కష్టపడాలా అనుకునే తండ్రి ఆవేదన పిల్లలు గుర్తించడం కోసం అప్పుడప్పుడు ఇలాంటి ఉదాహరణ ఇస్తా. ఎప్పుడైనా పిల్లలకు వినిపిస్తూ ఉండండి. ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే పంచమి నాడు అందులో మాత్రం పోయవలసింది పాలే. అలాగే రేపు రాబోతోంది నాగుల చవితి, ఏది వినాయక మన దీపావళి వెళ్ళాక, ఆ తదనంతరం సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది, అప్పుడు మాత్రం పుట్టలో పాలే పోయాలి. మీకు సరదా అనిపిస్తే ఇంటి దగ్గర ఇంకెప్పుడైనా పెట్టుకోండి, గుడ్లో లేకపోతే ఇంకొక ఫుడ్లో చేపలో అవి, అది మీ ఇష్టం. అక్కడ మాత్రం పుట్టలో పెట్టకూడదు, అది శాస్త్ర నియమం. ఎందుకంటే బ్రహ్మదేవుడు హింస కాదు అహింసతో ఉండమని వాటిని చెప్పించింది ఈ కథ అంతా. ఇంతకు అందరగోళం పంచమి నాడు జరిగింది. అందుకని ఆ పూట ఏ రకంగానూ కూడా మనం ఇంట్లో హింస చెయ్యకూడదు, పాములకి హింసా పదార్థం పెట్టకూడదు. చలివిడి నువ్వులను బెల్లం కలిపి చిమ్మిలి చేస్తారే, ఆ చిమ్మిలి నైవేద్యం పెట్టడం చాలా మంచిదట పంచమి నాడు. ఇది ఎటువంటిది అంటే సర్వ పాపహర శుభ తిథి ధన్య. ఈ తిథి పరమ పవిత్రమైనది, సమస్త పాపాలు హరిస్తుంది. అరుదైన విచిత్రమైన అద్భుతమైన కథ ఇది. ఇంతవరకు మీకు ఎవరు చెప్పారు ఈ కథ, మరి అరుదు కదా. అంటే సంపూర్ణంగా ఈ కథ ఆ తిథి నాడు బ్రహ్మదేవుడు అనుగ్రహంతో జరిగింది గనక ఈ కథ వినడమే మహాపాపాలు హరిస్తుంది అన్నారు. శుభప్రదమైన ఈ తిథి మరొక్కసారి మనందరం కూడా స్మరణ చేసుకుందాం. నమ పార్వతీపతయే హర. నిజంగా అంబికా దర్బారుపతి వారి ధర్మమానని ఇలాంటి పురాణాలు చెప్పుకుంటుంటే కొన్ని రహస్య కథలు, కొన్ని ఎలాగో ఒకటి రెండు సార్లు రిపీట్ అవుతుంటాయి కానీ ఎన్నెన్ని విచిత్రమైన సంబంధమైన పవిత్ర విషయాలు వస్తున్నాయండి. మనం ఎన్ని పాపాలైనా చేసి ఉండొచ్చు, బతకడానికి అవసరం అనేక అనేక వృత్తులు అవసరం, కానీ వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం ఈ కథలు అన్నారు. భగవంతుడు ఎన్ని దోషములు చేసినా తత్తద్దోష పరిహారార్థం పురాణ శ్రవణం చెయ్యండి అన్నాడు. ఈ వంకతో మనం వింటున్నాం, మన జీవితాలు నిజంగా చరితార్థం అవుతున్నాయి అన్నమాట. అందుకని మరొక్కసారి మనం వారి ఆ కుటుంబానికి, అందులో ప్రత్యేకంగా కృష్ణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు ఈ సభాముఖంగా ఇచ్చుకుందాం. ఇంకా ఈ పంచమి నాడు ఏం చెయ్యాలి?
నియమాలు నిష్ఠలు ఉంటాయి కదా, కొన్ని కొన్ని మనకేం కష్టం కదవి. ఏతస్యాం సంయతోయస్తు ఆమ్లను పరివర్జయేత్ క్షీరేణ స్నాపయే నాగాన్ తస్య యాస్యంతి మిత్రతా. సర్పదేవతల నాగదేవతల వాసుకి వంటి మహానుభావుల అనుగ్రహం కలగడానికి ఈ తిథి నాడు ఆమ్లంతు పరివర్జయేత్ పులుపు విడిచిపెట్టాలి. సంతోషి వ్రతం చేస్తారు కదా, సంతోషి మాత వ్రతం అట్టుంటాడే తెలుస్తుంది. పులుపు తినకూడదట, పెరుగు వేసుకోరు అందుకే, ఎందుకని పెరుగులో పులుపు ఉంటుంది. ద్రాక్ష పళ్ళ జ్యూస్ తాగకూడదు, అలాగే ఇంకా చాలా రకాలు ఏవైనా మొత్తం మీద పులుపు తినకూడదు అన్నమాట. తర్వాత ఏం చేశారు, ఆ రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఫలహారం చేయొచ్చు, లేదా రెండు పూట్ల మొత్తం మీద ఫలహారం, పులుపు లేని ఫలహారం, టమాటాలు, టమాటా బాత్ అవి మానేయాలి. ఆ పూట సాధ్యమైనంత వరకు ఉప్పుడు పిండి తిని అందులో కూడా మళ్ళీ ఏ పులుపు పదార్థం లేకుండా ఉండాలి. ఉల్లిపాయ, పులుపు ఈ రెండు సంపూర్ణంగా పంచమి నాడు నిషిద్ధం. ఆవు పాలతో క్షీరేణ స్నాపయేత్ నాగాన్, నాగులను ఆవు పాలతో అభిషేకించాలి. ఒరిజినల్ పాములు దొరుకుతాయా అందరికీ అంటే, పాములాడి దగ్గరికి తీసుకొచ్చి మన ఇంట్లో ఆడించమంటే మీరు జడుచుకుంటారు, అంటే అది కొంచెం కష్టం. అందుకని వెండితోటో రాగితోటో కొంచెం డబ్బున్న ప్రసన్న లాంటి వాళ్ళు బంగారంతోటో చేయించుకుని దాన్ని అభిషేకం చేసి ఆ బంగారం పాము ఇంట్లో పెట్టుకోకూడదు, గురువు గారికి ఇచ్చేయాలి. చేత అది అప్పతో అల్లిపోయి మళ్ళీ రేపటి పురాణానికి రాదు. చేత మొత్తం మీద తాను ఉంచుకోకుండా స్వాములకి ఎవరో వాళ్ళకి దానం చేసేయాలంటది. అందుకే ఈ మధ్యని ఒక ఆవిడ ఉంది, బంగారం పొమ్మండి అని తీసుకొచ్చి పంచమి నాడు చేతిలో పెట్టిందిట. అచ్చిగా స్వామి గారు ఏదమ్మా